మాతృదేవో భవ. కాలి అందే కంటే లీలా ప్రపంచంబునందు అందమేమిగలదు తల్లి జగన్మాత. కాళీ అందే కంటే లీలా ప్రపంచంబునందు అందమేమిగలదు తల్లి. కన్నులలసిపోయడునంతవరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయడునంతవరకు కాంసనిమ్ము వలదనకుము. ఇబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1387వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 87వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కాళీ అందే తప్ప లీలా ప్రపంచమునందు ఎందుమాత్రము అందమేమీ గలదు తల్లి. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు చూడండి, అలాగే మన జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనలను కూడా మనం పరిశీలిద్దాం. చాలా చిత్రాతి చిత్రంగా, విచిత్రాల్లోకెల్లా విచిత్రంగా, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియనంత మాయగా జరిగిపోతున్న విషయాలు. వీళ్ళ ఇలాంటి పని చేశారా, ఇదా ఇలా దారితీసిందా, ఇదేమిటి ఇలా జరగడం ఏమిటి అనే ఆశ్చర్యాలు ఇదివరకు ఏడాదికి 10 ఉంటే ఇప్పుడు రోజుకు 10 ఉంటున్నాయి. అందుకే ఈ సృష్టిని బ్రహ్మసూత్రాల్లో లోకవత్తు లీలా కైవల్యం అన్నారు. ఇది లీల కోసం సృష్టింపబడింది, లీలగానే జరుగుతూ ఉంటుంది, కంగారు పడద్దు, నీ పాత్ర ఏదో నువ్వు చేయి, లీల అని తెలుసుకో, నీ జీవితం కూడా లీలే. ఆ లీలలో మనమే సుశీలంతో ఉంటే సుశీల లీల వెనక గాయని మణుల్లో గొప్ప జంట కాబట్టి ఆ జీవితం అనే లీలలో మనం సుశీలంతో ఉంటే మనం సుఖంగా ఉంటాం అంతే. మన శీలం చెడిపోకుండా చూసుకోవడమే అంతే. ఈ దేని పట్ల ఏం చేయాలో అది చేయడమే, వెంటనే వదిలేయడమే ఆ విషయాన్ని. ఇక ఇక చేశామని గర్వము వద్దు, చేయలేదనే బాధ అవద్దు, చేయగలిగింది ఏదో చేద్దాం, వదిలేద్దాం. ఈ వదిలేయాలంటేనండి, ఇదంతా భగవంతుని యొక్క లీలాన్ని గ్రహించి తీరాలి, ఇంకో మార్గమే లేదు. ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టి ఎంత ప్రచారం చేసినా కుదిరే పని కాదు ఇది. మనం ఏ సిద్ధాంతం కోసం జీవితం అంతా వాదించి పుస్తకాలు రాసి పోరాటం చేస్తామో ఆ సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులు మనల్ని విమర్శిస్తారు, ఎందుకంటే వాళ్ళకేదో చిన్న తేడా కనపడుతుంది. వాళ్ళను కూడా ఏదైనా అన్నామనుకోండి, మీరు తప్పు చేశారని వాళ్ళకి వెంటనే పౌరుషం వస్తుంది. అవి మనం ఒకటి కదండి, మనం అనుకుంటే అలాగే ఈ మనం ఒకటేనే భావనే కదా మొత్తం ప్రపంచంలో అన్నిటికీ మూలం, మంచికైనా చెడ్డకైనా. ఈ మనం ఒకటంటే ఏమిటి? మనం ఒకటవడం అనేది కులం పేరు మీదైనా, మతం పేరు మీదైనా, సిద్ధాంతం పేరు మీదైనా, పార్టీ పేరు మీదైనా, చివరికి కుటుంబం పేరు మీదైనా మనం ఒకటవడం అనే దానికి ఒక కారణం ఉందా లేదా? అది మంచి చెడ్డల కోసం, ధర్మాధర్మాల కోసం, న్యాయాన్యాయాల కోసమా, బంధాల కోసమా, బంకల కోసమా? తేల్చుకోవాలి. ఒక కుటుంబ బంధం కూడా దేనికి? ఏవో కొన్ని వంశపరంపరగా వచ్చేటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మాలు, పద్ధతులు కొన్ని ఉంటాయి, అవి కొనసాగడానికి. అవేవి కొనసాగినప్పుడు ఊరికే కుటుంబం అంటే ఏమిటి? ఆ కుటుంబం ఎందుకు ఆ కుటుంబం? ఓ చిన్న పురుగుల కాలక్షేపానికి దీనికి తేడా ఏమిటి? అలాగే ఓ కులం, దానికి ఉన్న ఆచార సంప్రదాయాలు లేనప్పుడు కులం ఏమిటి? ఆ వృత్తులు మనం చేయనప్పుడు కులం ఏమిటి? అలాగే మతం, ఆ మతం ఎందుకోసం పుట్టింది? దాని ధర్మం ఏమిటి? ఆచరణ ఏమిటి? మనం ఆ మతంలో ఉన్నాం, ఆ మతం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆ మతాన్ని ఏ ఉన్నత స్థితికి మనం తీసుకెడుతున్నాం, చూపిస్తున్నాం? లేకుంటే ఒట్టి మూఢాచారాలు పట్టుకుంటే మతం ఏమిటి? మనమంతా ఒక మతం అండి, మనమంతా ఓ పార్టీ అండి, మనమంతా ఓ కులం అండి, మనమంతా ఓ కులంలో మళ్ళీ ఓ శాఖ అండి. మనలో మనం విమర్శించుకోకూడదు. మనలో మనం విమర్శించుకోవడం తప్పైతే ఇతరులను విమర్శించడం కూడా తప్పేనమ్మా. మనల్ని మనం విమర్శించుకోవడం తప్పైతే ఇతరులను విమర్శించడం కూడా తప్పే. వాళ్ళు మనవాళ్ళు కాకపోవడం వల్లే అలా భావిస్తున్నాం. వాళ్ళని కూడా మనలో కలిపేసుకుంటే మనల్ని మనం విమర్శించుకోకర్లేదు. మరి ఇతరులను విమర్శించడం సరైనది అయినప్పుడు మనల్ని మనం విమర్శించుకోవడం కూడా సరైంది. ఈ మొత్తం ప్రక్రియ అర్థం కావాలంటే ఇది ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి అని భగవంతుడు పుట్టించినటువంటి ప్రపంచమును గ్రహించవలసింది. అందువల్ల అమ్మవారి కాళి అందెకేసి చూస్తుంటే నాకు తోచిన మాట ఏమిటంటే, కాళి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందుమాత్రం అందమేమిగలదు తల్లి. నీ కాళి అందే తప్పితే ఈ అంతకంటే చూడవలసింది, ఆనందించవలసింది ప్రపంచంలో నాకేం కనపడలేదమ్మా. సింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధికి. ఎంత చూసినా ఇవే విశేషాలు. ఆ లీల, ఆ మందెలులో ఉండే మువ్వలు ఉంటాయే, అవి ఎలా మోగుతాయంటే ఎవరు చెబుతారండి, నడకను బట్టి మూత మారిపోతుంది. విన్యాసాన్ని బట్టి సన్యాసం అనంటే నడకను బట్టి మూత మారిపోతుంది. సన్యాసాన్ని బట్టి విన్యాసం. సన్యాసం తీసుకుని సరైన నిబంధనలతో ఉంటే పర్వాలేదు, లేకపోతే విన్యాసాలే మిగులుతాయి. అందుకే సన్యాసాన్ని బట్టి విన్యాసం అంటారు. సన్యాసం మానసికంగా జరగాలి, భౌతికంగా జరగడం సమస్య కాదు, మానసికంగా జరిగిందా. అలాగే ఏదైనా అంతకంటే ఏం లేదమ్మా. అందుకని కన్నులు అలసిపో ఎడునంత వరకు కాంచనిమ్ము, నాకు అలా చూడాలనుంది, రెప్పలు కూడా వాల్చకుండా చూడాలనుందమ్మా నీ దివ్యమంగళ స్వరూపాన్ని. నా కళ్ళు అలసిపోయి నేనే కళ్ళు మూసుకునే వరకు, లేదా కన్ను మూసే వరకు, నువ్వు కాదని అనకమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అని అమ్మవారిని మనం ప్రార్థించాలి. కాళి అంధ్యత పలీలా ప్రపంచంబునందు ఎందుమాత్రమందమే మిగలదు తల్లి, కన్నులు అలసిపోయడునంత వరకు కన్నులు అలసిపోయడునంత వరకు కాంచనిమ్ము వలదనకుము. 112వ నామం శ్లోకాల్లో 41వ శ్లోకం. భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. మనకి 100 నామాల లోపు ముఖ్యంగా అవయవాల వర్ణనలోను భండాసుర కథ వధావృత్తాంతంలోను పాదం పాదమంతా ఒకే నామం ఉండేటువంటి శ్లోకాలు వస్తే ఒక శ్లోకంలో 2 నామాలే ఉంటాయి సుమారుగా. ఆ పద్ధతి అయిపోయింది ఇక నుంచి. ఇవి కథాత్మకం కాకుండా వర్ణనాత్మకమైన విషయాలు కాబట్టి ఇక నుంచి ఒకే శ్లోకంలో 7 నామాలు వస్తూ ఉంటాయి. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. 6 నామాలు ఉన్నాయి ఇంద్రుడు. అంచేత 112వ నామం భవాన్ యై నమః. భవాని ఈకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి గౌరీ యై గౌరీభ్యాం గౌరీభ్యక అనంటే భవాన్ యై భవానీభ్యాం భవానీభ్యక అని ఈకారాంత స్త్రీలింగాలన్నీ అలాగే ఉంటాయి శబ్ద. అంచేత భవాన్ యై నమః, భవానీదేవికి నమస్కారం. అమ్మవారికి ఉండేటువంటి పేర్లలో ఈ భవానీ నామం చాలా విశిష్టమైంది. మరి నాకెందుకో ఆ అనుబంధం ఏమిటో, ఆ పేరు ఎందుకు నచ్చిందో తెలియదు కానీ, 160కి పైగా నేను అమ్మవారి మీద పద్యాలు రాస్తే, సుమారుగా 170 అలా రాస్తే, అందులో ఒక 100 పద్యాల్లో భవాని పేరే వచ్చింది సంబోధన వచ్చినప్పుడు. ఆ సంబోధన నచ్చినట్టుగా నా మనస్సు కాబట్టి ఇంకోటి నచ్చలే, ఏముంది అదో రకం అనిపించింది. చాలా పద్యాల్లో భవాని అని వస్తుంది అమ్మవారిని పిలవాలంటే. పైగా అదేదో యతిస్థానంలో పడ్డం, దానికోసం పాదం వేరే విధంగా మొదలు పెట్టవలసి రావడం, అయినా కూడా అదే మాట అని అనిపించేది. భవాని శబ్దం యొక్క విశిష్టత ఏమిటో ఇక్కడ చూస్తాం. భవాన్ యై నమః, ఏమిటి ఈ భవానీ శబ్దానికి వ్యుత్పత్తి అంటే, దేవీ పురాణం మనకి భవానీ శబ్దానికి ఉండే వ్యుత్పత్తిని 3 రకాల మార్గాల్లో చెప్పాను. రుద్రో భవః, భవః కామో, భవః సంసార సాగరః, తత్ప్రాణనాదియం దేవీ భవానీ పరికీర్తిత. రుద్రో భవః, రుద్రునికి భవుడు అని పేరు. అగో ఆ భవుణ్ణి ఈవిడే మొత్తం నడిపింపజేస్తోంది కాబట్టి భవాని అన్నారు. రుద్రుణ్ణి అమ్మవారే నడిపింపజేస్తుంది. కైలాసంలో ఉన్నది ఆడపెత్తనమే, మగపెత్తనం కాదు. భవః కామః, భవశబ్దానికి ఇంకో అర్థం మన్మథుడు. ఆ మన్మథుణ్ణి కూడా జీవింపజేసింది, పునరుజ్జీవింపజేసింది, నడిపింపజేసింది అంతా ఈవిడే. అందుకని భవాని. అంతేకాదు, భవస్ సంసార సాగరక, అసలు ఈ జీవితం అనేది సముద్రంగా మనం భావిస్తూ ఉంటామే, ఈ జీవన సాగరాన్ని పోతూ ఉన్నదాన్ని మళ్ళీ రప్పిస్తూ ఉన్నది కూడా ఆవిడే. మొత్తం కాలచక్రం అలా తిప్పుతూ ఉంటుంది కర్మ ప్రణాళికని. అయిపోతే ఎలాగా అని బ్రహ్మదేవుడు కూడా సృష్టి ముగించి, అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను, కాస్త కాళ్ళు జాబుకు పడుకుంటానంటే పడుకో 1000 ఏళ్ళు, కానీ తర్వాత ఏం చేయాలో తెలుసా, మళ్ళీ సృష్టి చేయాలి. ఎలా చేయమంటావు అమ్మా అంటే, దాత యథాపూర్వమకల్పయతు అని చెబుతుంది అమ్మవారు. అంతే, దేవీ భాగవతంలో ఉంటుంది. ఇదివరకు ఎలా చేసావో అలాగే చెబుతుంది. తొలాట మలాట అంతే, ఇక ఫస్ట్ షో సెకండ్ షో అంతే. మరి సినిమాలో అయితే మార్పులు ఉండవు, ఇందులో మార్పులు కొంచెం ఉంటాయి అంతే. అందుకే మనకు పురాణాల్లో ఒకే గిరిజా కళ్యాణం కథ రెండు మూడు రకాలుగా ఉంటుంది, ఒకే గణపతి ఉత్పత్తి కథ మూడు నాలుగు రకాలుగా ఉంటుంది. కొన్ని పురాణాల్లో విష్ణువు ప్రధానమనుడు, కొన్ని పురాణాల్లో శివుడు ప్రధానమనుడు, కొన్ని పురాణాల్లో సూర్యుడే అన్నిటికీ మూలమనుడు, కొన్ని పురాణాల్లో అమ్మవారి ప్రధానమనుడు. కారణం ఆయా కల్పాలలో భగవంతుడు ఆయా రూపాలు ధరించి ఆయా ప్రాధాన్యాలు ప్రదర్శించాడు. ఆ పురాణం అప్పుడు పుట్టింది, అప్పుడు ఏర్పడింది. అందుకే పురాణాల మధ్యలో మనం వైరుధ్యం అనుకోకూడదు, దాన్ని వైవిధ్యమే అనుకోవాలి తప్ప. అంచేతన ఆ దేవీ పురాణంలో ఉన్న మాట భవ సంసార సాగర అన్నారు. ఆ సంసార సాగరాన్ని మళ్ళీ ఉద్ధరిస్తుంది ఆవిడ, పునరుజ్జీవింప చేస్తుంది. అంటే మన మన జీవితంలో జరుగుతున్న ఘట్టాలే మనం గమనించుకుందాం. ఎన్నోసార్లు మనకి ఈ జీవితం మీద విరక్తో ఇంకోటో సంతృప్తో ఏదో వస్తుంది, అయినా సరే కొనసాగుతూ ఉంటాం. ఎన్నోసార్లు వస్తుంది, యథావ జీవితం పోతే బాగుండి అనిపిస్తుంది. కానీ ఇంకో గంట వేసరికి ఏదో కాస్త మంచి మాట వినపడము, మనకి ఎవరితో తగాద వచ్చిందో వారే మనతో ప్రేమగా మాట్లాడడమో జరగాలి, ఏదో అలా ఉంటూనే ఉంటాయి. మళ్ళీ మామూలే ఇంకా మరి అలా ఉంటూనే ఉంటాయి అన్నప్పుడు అలా సర్దుకోవాలి కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది అహం? అది ఉండనివ్వదు. ఈ అహమే భవాని, దాన్ని ఆవిడ పుట్టింపు చేస్తుంది. భవ అంటేనే పుట్టడం, మళ్ళీ పుట్టింపు చేస్తుంది, మళ్ళీ పుట్టింపు చేస్తుంది. ఎందుకంటే అనుకున్న ఆట సాగాలి అంటే ఆడేవాళ్ళందరూ ఆడాలండి. వైకుంఠపాళి ఆటలో రెండు పాములు గరిచి ఎవడైనా కిందకి వెళ్ళిపోతే, ఏ కోతులోకి వెళ్ళిపోతే వాడు ఆట మానేద్దాం అనుకుంటాడు విసుకొచ్చి. కానీ పక్కవాడు ఏమంటాడు, ఆడరా ఈ రెండు నిచ్చెలు నెక్కితే మళ్ళీ వచ్చేస్తావు ఏముందంటాడు. ఎందుకని, వాడు ఇంకా పండలేదు, పైగా వీడి మీద గెలిచినటువంటి ఆధిపత్యం ఒకటి వాడికి కావాలి, అందుకని వాడి కోసం వీడిని ఆడమంటాడు. ఆడు పర్వాలేదు రెండు నిచ్చెలు నెక్కితే వచ్చేస్తామంటాడు, ఈలోపు మళ్ళీ ఇంకో రెండు పాములు గరవచ్చు, ఆవిడ చెప్తాడు ఆడమంటాడు. గెలిచేవాడు కూడా ఓడిన వాడిని, ఓడిపోయి పారిపోతున్న వాడిని ప్రోత్సహించి ఆడించేటువంటి ఆటలు మన తెలుగు ఆటలు, భారతీయమైన క్రీడలు మనం గమనించాలి. ఉత్సాహం, ఉత్సాహం, ఉత్తేజం, జీవితం అంటేనే ఓ ఆట. ఓడడం ఏమిటి, గెలవడం ఏమిటి, పండడం ముఖ్యం. అందుకే మన నాగరికతలో, మన సంస్కృతిలో పండడం అని వాడతారు. మన తెలుగు పదాలు మనం ఎందుకు వాడాలి? మమ్మీ డాడీ అనద్దు, అమ్మా నాన్న ఎందుకు అనాలి? లేకపోతే ఇంకే మామయ్య గారు, అత్తయ్య గారు అని ఎందుకు అనాలి? ఆంటీ అంకుల్ అని అనద్దు ఎందుకు అనాలి? అంటే వీటి మధ్య ఒక అనుబంధం, ఒక ఆత్మీయత, అంతేకాదమ్మా ఒక అపూర్వమైన అర్థం ఉంది. అందుకోసం తెలుగు తెలుగు అని ఏడుస్తాం. ఇదో వ్యామోహం కాదు ఇది. ఏమండి ఇప్పుడు ఏమంటే ఏమైంది, ఏమంటే ఏమైంది అన్నప్పుడు తెలుగు అనొచ్చు కదండి, అలా ఆలోచించండి దయచేసి. ఏమంటే ఏమైంది అన్నప్పుడు మనదే అనొచ్చు కదా, వేరేది ఎందుకు, బానిసలం ఎందుకు కావాలి? మళ్ళీ అక్కడికి వచ్చేసరికి వేదాంతం మాట్లాడతారని ఏమంటే ఏమైందండి, ఏదైతే ఏమైందండి, పంజరగడం కావాలి కదండి. మరి ఏదైతే ఏమైంది అన్నప్పుడు మనదే అనొచ్చు కదా. ఒక్కరికి పట్టుదల ఉండదండి, ఒక్కరికి కూడా. రైలు లేదు, బస్సు లేదు, విమానం లేదు, చివరికి శ్మశానం లేదు, ఇంగ్లీషే ఇంగ్లీషు. దాన్ని కూడా బరియల గ్రౌండ్ అని మొదలెట్టారు, ఈ వచ్చిన శ్మశానం ఉండడం మానేశారు. డెడ్ బాడీ, బరియల గ్రౌండు, నాకు వింటుంటే ఎలా ఉంటుందంటే తెలుగు భాషే డెడ్ బాడీ అయిపోయిందిరా, తెలుగు భాషే డెడ్ బాడీ. శవం అనలేకపోతున్నాడు, డెడ్ బాడీ అంటున్నాడు. మృతదేహం అనలేకపోతున్నాడు, చచ్చాక కూడా మాట్లాడు, చచ్చే వరకు మాట్లాడు. ఏమైపోవాలి ఈ భాష? గుడిలో లేదు, మడిలో లేదు, బడిలో లేదు, తల్లి ఒడిలో లేదు. ఎందుకంటామంటే ఈ పండడం అనే ఒక్క మాట గమనించండి. ప్రపంచ భాషల మొత్తం మీద క్రీడల్లో గెలవడానికి ఇటువంటి మాట ఉంటే చూపించండమా, మెసం తీయించేసుకుందాం. పండడం గెలవడం కాదు, ఓడడం కాదు. ఆ మాటకి పరిపక్వత, మెచ్యూరిటీ అంటారు ఆంగ్లంలో. అంటే నువ్వు జీవితం అనే ఆటలో గెలవడము ముఖ్యం కాదు, ఓడిపోవడము ముఖ్యం కాదు. గెలిచిన చాలాసార్లు మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఓడిపోయిన వాళ్ళు, ఓడి గెలిచిన వాళ్ళు ఉన్నారు, గెలిచి ఓడిన వాళ్ళు, అది పెద్ద విషయం కాదు. దాన్ని క్రీడగా తీసుకో, క్రీడాస్ఫూర్తి. పండడం ముఖ్యం. ఆ గెలవడం ద్వారా లేదా ఓడిపోవడం ద్వారా మనం ఏం గ్రహించాం, ఆ రకంగా పరిపక్వతను సాధించామా లేదా? ఒక పనిలో రెండు మూడు సార్లు దెబ్బతిన్నాం, మనం ఫలితాన్ని సాధించలేకపోయామంటే ఫలితం సాధించలేకపోవచ్చు, పరిపక్వతను సాధించాం. ఎక్కడ దెబ్బతింటున్నామో, ఎందుకు దెబ్బతింటున్నామో, ఎలా దెబ్బతింటున్నామో గమనించాం. ఇంకోసారి ఆ దెబ్బ తినకుండా మనం చేసుకోవచ్చు. ఒక ప్రయాణం చేస్తుంటే పరుసు పోయింది, రెండోసారి జాగ్రత్త పడమా ఆ పరుసు విషయంలో? అలాగే పెడతామా, గుడ్డిద్దు చేలో పండిట్టు? మరి అది పరిపక్వత కదా. పరుసు పోయిందంటే ఏమిటి, పోయిన పరుసు ఎలాగూ పోయింది, పోయిన నీ మీసము మరి ఒక మాసం మనకు వచ్చినలే అని పోయిన పరుసు ఎలాగూ పోయింది. మనకు పరిపక్వత వచ్చిందా లేదా? పరుసు ఎలా పెట్టుకోవాలో, దాంట్లో ఏం పెట్టుకోవాలో, దాన్ని జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలో, చూసుకోవాలో, బంధువులు ఇంటికో హోటల్కో వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలో తెలిసిందా లేదా? ఈసారి పరుసు బాత్రూంలో పెట్టి మర్చిపోవడం జరగదుగా, ఈసారి పరుసు పరుపు మీద పెట్టి మర్చిపోవడం జరగదుగా. ఎందుకు మర్చిపోతామండి? ప్యాంటుకో చొక్కాకో నాలుగో ఐదో జేబులు ఉన్నాయండి. ఖచ్చితంగా ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటి, చిన్నపిల్లలాగేనండి, ఒకటి రెండు, ఇక్కడ జేబు ఉంటుంది కదా, నాకైతే ఉంటుంది కూడా చెబుతున్నాను నేను, రెండు వెంటనే ఇది మూడు అయిపోయినాయి కదా, మూడేగా ప్రధానంగా ఉండేది. ఇంకో ఇక్కడ చొక్కా ఒక జేబు ఉంటుంది, నాలుగు. అంటే ఇలా తడుకున్నప్పుడు ఏమిటి, జేబులు ఉన్నాయా లేదా కాదు, జేబులు ఉంటూనే ఉంటాయి, జేబులో ఉండాల్సిన వస్తువులు ఉన్నాయా లేదా, వెనకాల చిల్లర డబ్బులు పెడతాం, అంతకు మించి పెట్టకూడదు. పరసలు పట్టుకెళ్ళి వెనకాల పెడుతున్నారు, పోయాయంటే పోవా, బ్లేడెట్టి ఇలా గీస్తే పోతాయండి. ఒక్క బ్లేడెట్టి ఇలా గీయక ఒకసారి గీస్తే చాలు, మొత్తం ఊళ్ళు వచ్చేస్తున్నారు. జీన్స్ ప్యాంట్ సహా ఎందుకు పెట్టాలి? పరసును ఆధార్ కార్డులు సహా ఉండేది పెట్టుకెళ్ళి వెనకాల పెట్టడమా? ఎంతకంటే అజ్ఞానం ఉందా? చాలా తేలికండి, మనం ఏదో పనిలో ఉంటూ ఉంటాం, అలా నిలబడుతున్నాం, వెనకాల కొట్టేస్తారు. వెనకాల పెట్టకూడదు అసలు. అక్కడేవో చిల్లర డబ్బులు లాంటివి పోయినా పర్వాలేదు అనుకున్నవి పెట్టాలి. ఈ జేబులో ముఖ్యంగా పెట్టుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఎలాగోవాలి. ఆ జేబులో పట్టే విధంగానే పరసులు కొనుక్కోవాలి, దానికి అనుగుణంగానే మన రూపాయలు అన్నీ పెట్టుకోవాలి. జేబు పట్టదు, అవసరమైతే జేబు పెద్దది పెట్టుకోవాలి. ఫ్యాషన్ ఫ్యాషన్ పేరు మీద చిన్న చిన్న చిటికి జేబులు, చిట్టి జేబులు, పొట్టి జేబులు పెట్టుకుని ఎందుకు ఉపయోగపడడం లేదండి? ఏ వస్తువులు పెట్టడానికి ఉపయోగపడదు? పెన్ను పెడితే విరిగిపోతుంది, ఫోన్ పెడితే విరిగిపోతుంది, పరసు పెడితే తడిసిపోతుంది. ఈ జేబులు మరి జీన్స్ ప్యాంట్కి 6 జేబులు 36 డబ్బులు ఉంటాయి, ఎందుకో తెలియదు ఇవన్నీ. ఊరికే ఫ్యాషన్ ఫ్యాషన్, దేనికి ఫ్యాషన్? ఉపయోగపడిందో ఫ్యాషనా అండి? ఆలోచించండి బుర్ర పెట్టి. మనకు ఉపయోగపడినప్పుడు ఫ్యాషన్ ఏమిటండి? అర్థం లేనమాట. ఇటుపక్క గుండీ బదులు ఇటుపక్క గుండీ పెట్టచ్చు, మాది ఫ్యాషన్ అయితే కావచ్చు, ఏటైనా ఒకటే. కానీ ఈ గుండీ పెట్టాక కాజా పెట్టకుండా చేసుకున్నాక గుండీ ఎందుకండి? విరిమాట కాకపోతే ఈ గుండీ పెట్టే ఇక్కడ కాజా లేదు. గుండీ దేనికి? గుండెలు పిండడానిక. ఒక కాజా గుండీలే ఉంటే కాజ గుండీ కానీ లేని దానికి గుండీ దేనికి? ఫ్యాషన్ వాట్ ఫర్ ఫ్యాషన్? ఏమిటా ఫ్యాషన్? అర్థం లేనిది. ఇది మనం ఆలోచించుకోవాలి. ఉపయోగం లేనిది ఫ్యాషన్ ఏమిటి? ఉపయోగించేదాన్నే అందంగా పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఖచ్చితంగా రెండోది, ఈ మూడోది, ఈ పైన నాలుగోది. నాలుగు చూసుకున్నామండి, ఇక్కడ ఖచ్చితంగా ఒక ఏదో కాగితం ఉండాలి, ఓ పెన్ ఉండాలి. అవసరమైతే ఫోన్ ఏదో అక్కడ పెట్టుకుని, ఏవో అక్కడ పెట్టుకోవాలి. అవి ఉన్నాయా లేదా? అసలు 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే అవి ఎక్కువ అవసరం అవుతాయి తీస్తాం. 500, 100, 1000, 2000, 10 రూపాయలు అన్నీ కలిపి పెట్టామనుకోండి, 10 రూపాయల బిళ్ళ కోసం పరస్ తీస్తే 500 నోటు కింద పడిపోతుంది. పోదా మరి, ఇదంతా అనుభవం కదా. ఇదే సంసార సాగరం అంటే. ఈ చిన్న చిన్న విషయాలు అనుకోకండి, చిన్న చిన్నవి కూడా ముఖ్యమే. ఇవే చికాకులు, పరాకులు, అసహనాలు, గొడవలు, ఇక శకునాలు, గుడి నమ్మకాలు, శనివారాలు, దుర్ముహూర్తాలు సమస్తం వచ్చేస్తాయి వీటికి. ఏమిటో ఎప్పుడు నేను ప్రయాణం చేసినా పరసిపోతుంది. ఇంకా ప్రయాణం మీద అపనమ్మకం వచ్చేసింది వీడికి. ఇంకేమినెవడో పట్టుకోలేడు. ఇంకా ఇంకెవడో యజ్ఞం అంటాడు, 2 లక్షలు లాగేస్తాడు. ఎందుకంటే గురుడు మూడులో ఉన్నాడు అంటాడు. నమ్మకాలు, గుడి నమ్మకాలు ఎందుకు వస్తున్నాయి? మన బలహీనత వల్ల వస్తున్నాయి. శరీరం బలహీనపడగానే అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టినట్టే మనస్సు బలహీనపడగానే అనేక రకాల గుడ్డి నమ్మకాలు చుట్టుముడతాయి. ఆ బలహీన పడకుండా చూసుకోవడం మన చేతిలో లేదా? భవానీదేవుని నమ్ముకుని చూసుకోలేవా? ఆవిడ పునరుజ్జీవింప చేస్తుంది అంటే ఒక్క విషయం, ఒకటే మాట, ఆవిడని రక్షించుకుంటుందండి. మనకి సంబంధం ఉందండి. తత్ప్రాణనాదయం దేవీ భవానీ పరికీర్తిత. దాన్ని తిరిగి ఆ సంసార సాగరాన్ని కానీ, ఆ రుద్రుణ్ణి కానీ, ఆ మన్మధుణ్ణి కానీ తిరిగి పునరుజ్జీవింపజేయడం వల్ల, తన క్రీడ కోసం ఉపయోగించుకుంటూ ఉండడం వల్ల, ఈ జగత్ క్రీడను సాగిస్తూ ఉండడం వల్లే భవానీ అంట. అందుకే నేను అసలు పొద్దున్న లేవగానే చదువుకునేటువంటి పద్యం ఏమిటంటే, ఒకటి నాకు ఈ విషయం అర్థమయ్యే ఒక కొత్త పద్యం వల్ల, నీకున్నాకును తెల్లవారెను భవానీ. నేను పొద్దున్న చదువుకునే పద్యం ఇది, నీకున్నాకును తెల్లవారెను భవానీ, లౌకికార్భాటమందు ఆకులు పోకలు లెక్కబెట్టుకొన, ఈ ఆద్యంతరాహిత్యమందు ఏకే మేకై గుచ్చుకున్న ఎడ తల్లి, ఈ ఆద్యంతరా సాహిత్యమందు ఏకే మేకై గుచ్చుకున్న ఎడ, నీవే నన్ను కాపాడుటల్ సాకారంబులు సత్కృపారసములై సాక్షాత్కరించున్మదిన్, నీకున్నాకును తెల్లవారెను భవానీ. అందుకే భవస్ సంసార సాగర కామః భవో రుద్రక. శివుడైనా నువ్వే, మన్మధుడైనా నువ్వే, అసలు ఈ జీవితం అనే సాగరం నువ్వే అయినప్పుడు నాదేముందమ్మా బాధ్యత? తత్ప్రాణనాదయం దేవీ భవానీ పరికీర్తిత అని దేవీ పురాణంలో ఎప్పుడు చదువుకున్నానో అప్పుడే వచ్చింది నా నోటి బుజ్జం. అంతా నీదే అయినప్పుడు నాదేముందమ్మా? కానీ నీకు నాకు తెల్లారింది. ఆడుకో, ఏం ఆడుకుంటావు? కానీ ఒక్క విషయం మాత్రం నేను మర్చిపోలేనమ్మా, నా జీవితంలో నాకు ఏ ఆపదలు వచ్చినా భవానీ 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 అమ్మా అని ఒక్కసారి ప్రార్థించగానే నన్ను కాపాడేవమ్మా నేను మర్చిపోలేను. ఏకులు మేకే గుచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, నన్ను కాపాడింది నువ్వే తల్లి. నేను టేకు చెట్ల నిలబడ్డాను, ఏకులు మేకైన సందర్భాల్లో కూడా నేను టేకు చెట్ల నిలబడ్డానంటే అమ్మవారి దయండి. నాకు తెలుసవన్నీ, ఎవరి జీవితమేనా అంతే. అందుకని ఆవిడకి అర్పించేస్తున్నాం మనం. అలాగే పడుకున్నామండి, అప్పుడు అంతే. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగు. జీవితమే ఆవిడదే అయినప్పుడు మనకేమిటండి బాధ్యత, పడుకుంటాం హాయిగా. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగు, ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చును ఆమెయుడిన్. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చును ఆమెయుడిన్ అని పద్యమాలి. ఒక్కసారి మనసు మీద ఇలా నడుము వాల్చావంటే కాస్త నడుము వాలుద్దామమ్మా, విశ్రాంతిగా ఉంటుంది అనేవాడు పూర్వకాలం పెద్దవాళ్ళు, ఆడవాడు. నాకు ఆ మాట మనస్సుకు పట్టింది, అందుకే నిద్రపోవడం అని వాళ్ళ ఒకసారి నడుము వాల్చిన అంతే. నడుము వాల్చడం అంటే అలా కొనుక్కు తీయడం. ఇక సర్వస్వం భవానియే యగు, ఇక అంతా నువ్వే. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చును ఆమెయుడు. ఈ మొత్తం లౌకిక జీవిత వాంగ్మయం మొత్తం ఆయన ఆవిడ ఊళ్ళో విశ్రాంతి తీసుకుంటే మనకి సంబంధం లేదు, మనం నిశ్చింతగా పడుకో. ఇక్కడే మనం ఇంకో మాట భవాని గురించి చెప్పుకోవాలి. వాయుపురాణాల్లో ఒక చక్కని మాట చెప్పారు, శివుణ్ణి అష్టమూర్తి అంటారు. అందులో పృథ్వీమూర్తిగా ఆయన పేరు వేరు, ఆయన భార్య వేరు, ఆయన కొడుకు వేరు, ఆయన లెక్కలు వేరు. జలమూర్తిగా ఆ భార్య కొడుకు ఆ లెక్కలు వేరు. అలాగే అగ్నిమూర్తిగా పేరు భార్య కుమ సంతానం ఆ లెక్కలు వేరు. వాయుమూర్తిగా ఆయన పేరు భార్య సంతానం ఆ లెక్కలు వేరు. ఇక్కడ సరిగ్గా భవశబ్దం శివుని యొక్క జలమూర్తికి పేరు, అది వాయుపురాణంలో ఉంటుంది ఆ విషయం. శివుడు జలమూర్తిగా ఉన్నప్పుడు ఆయన పేరు భవః, ఆయన భార్య పేరు ఉషాదేవి, ఆయన కొడుకు పేరు శుక్రుడు. అంటే జలం, జలమే ఉషస్సు కరిగింది, శుక్రమైంది. ఇక నేను వివరాలు చెప్పకల్లా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మనస్సులో కలిగేటువంటి శృంగార భావమే అక్కడ జలరూపం. ఆ శృంగార భావం, ఆ శృంగారానికి ప్రేరణ అయినటువంటి స్త్రీనో పురుషుడినో చూడగానే మనస్సు కరుగుతుంది. అందుకని సూర్యకాంతి పడగానే ఉషస్సు కరిగింది, అందుకే ఆ భార్య పేరు ఉష. భార్యను చూడగానే భర్త కరగాలి, భర్తను చూడగానే భార్య కరగాలి. ఒకరిని చూడగానే ఒకరు మరిగిపోతున్నారు అంటే సంసారం బాగాలేదని అర్థం. కరిగిపోవాలి కానీ మరిగిపోకూడదు. అలాగే కొడుకు పేరు శుక్ర, శుక్రాచార్యుడు. శుక్రుడు అంటే అర్థం ఏమిటి? వీర్యం, రేతస్సు, శుక్రగణం. అంచేది ఈ కరిగిన భావాన్ని నుంచే కదండి శుక్రగణం, తద్వారా సంతానం. అందుకని శివుని భవమూర్తి జలమూర్తి పేరు భవక, ఆయన భార్య పేరు ఉషాదేవి, ఆయన కొడుకు పేరు శుక్ర. ఇప్పుడు మీరు చూడండి భగవద్గీతలో కవీనా ముషనా కవిహి అన్నాడు, ఎందుకన్నాడో అర్థం చేసుకోండి. భగవద్గీత చదివిన వాళ్ళకి చాలామందికి అనుమానం వస్తుంది, ఏమిటో శుక్రాచార్యుడు కవి అంటారు ఏమిటండి, ఆయన రాసిన కవ్యాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే లోకం మొత్తం మీద గొప్పవాడుగా చెప్పాడు కదా, పాండవానాం ధనంజయ పాండవులు, అర్జునుడు గొప్పవాడు. అంటే అర్జునుడు నిజంగానే అంగీకరిస్తాం మనం గొప్పవాడని. ఋతువునాం కుసుమాకర, ఋతువుల్లో వసంత ఋతువు గొప్పది, అందరం అంగీకరిస్తాం. మరి కవీనాం ఉషనా కవి, ఉషణ అంటే శుక్రాచార్యుడు. మరి కవులలో కల్లా శుక్రాచార్యుడు గొప్ప కవి అన్నప్పుడు ఆయన వాల్మీకి కంటే వ్యాసుడి కంటే ముందువాడు కదా, ఆయన ఏదైనా రాసి ఉండాలి కదా, ఏదైనా కావ్యం ఉండాలి కదా. అక్కడ కవి శబ్దానికి అర్థం నిజానికి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పారు, మహానుభావం నిజంగా ఈకే అంటే. మంత్రపుష్పం అనే గ్రంథానికి వారు రాసినటువంటి వ్యాఖ్యానంలో వారి శిష్యులు రాసిన దాంట్లో ఉంటుంది ఆ విషయం, అద్భుతమైంది. శుక్రగణ శుక్రుణ్ణి కవి, ఉషనా కవిహీన శుక్రుణ్ణి కవి అని ఎందుకంటారంటే కవి చేసే పని ఏమిటండి, కావ్యాన్ని సృష్టిస్తాడు. అందులో పాత్రలన్నీ ఆయన సృష్టి, ప్రవృత్తులన్నీ ఆయన సృష్టి, నేపథ్యమంతా ఆయన సృష్టి. కవి ఇష్టం, కవిరేవ ప్రజాపతి, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. మొత్తం అంతా ఆయన సృష్టి, సినిమా అంతా దర్శకుడు సృష్టి, కథా రచయిత ప్రధానంగా ఉంటాడు అక్కడ. ఇక పాటలు మాటలు నాట్యాలు అవన్నీ పైపోయివి, మూలమైంది కథ. దాన్ని దర్శకుడు ఎలా నడిపించాడు అనేది ఉంటుంది, దాన్ని బట్టి చిత్రం ఉంటుంది. అంచేతను ఈ జీవితం అనేటువంటి కథని నడిపించేదెవరంటే జీవితం దేనివల్ల ఏర్పడింది, శుక్రకణం వల్లే ఏర్పడింది. అందుకని శుక్రాచార్యుని మించిన కవి లేడు. అక్కడ కవి అంటే సృష్టికర్త అని అర్థం తప్ప గ్రంథకర్త అని అర్థం కాదు. అందుకే కవినా ఉషనా కవి. అందుకని శుక్రాచార్యుడు రాసినటువంటి గ్రంథం ఇది లేదు. ఇప్పటికీ అదొక అనుమానం, భాగవతంలో కూడా అనుమానం ఉంటుంది, నాకు ఉంది ఆ అనుమానం, ఎవరన్నా తీరిస్తే సంతోషిస్తాను. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవ అంభోజాన పత్రం బునన్ నెట్టన్ గల్వను కాళిగొల్వను అన్నాడే. పుట్టన్ పుట్ట వాల్మీకిని ప్రార్థించాడు, గౌరవించాడు, బాగానే ఉంది. అంభోజాన పత్రం బునన్ నెట్టన్ గలగను వ్యాసుని గౌరవించాడు, బాగానే ఉంది. కాళిగొల్వను కాళిదాసు గురించి చెప్పాడు, బాణం. ఈ శరంబురణ మూలవా ఎవరు? శరవణ స్తంభం నుంచి పుట్టినవాడు కుమారస్వామి. కుమారస్వామి కావ్యాలు ఏవి రాసినట్టుగా మనకి దాఖలాలు లేవు ఏ పురాణంలో. ఆయన పండితుడు, అది వేరే విషయం. పాండిత్యం కవిత్వం వేరు, శాస్త్ర పండితుడు ఆయన. శాస్త్ర పాండిత్యం ఆయన ద్వారా వస్తుంది. కానీ మరి ఈ కుమారస్వామిని కవిని ఎందుకు అన్నారు? పోతన గారు ఆయన స్మరించిన ఏమిటి, వాల్మీకి వ్యాసుడికి మధ్యలో. ఎందుకంటే పోతన గారు క్రమం పాటించారు అక్కడ, వాల్మీకి తర్వాత వ్యాసుడు తర్వాత కాళిదాసు. మరి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు ఆంగ్లంలో, కాలక్రమాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా వాల్మీకి వ్యాసుడికి మధ్యలో ఈ రెండు స్తంభాల నుంచి పుట్టిన వారు ఎవరో ఉండు ఉండారు. తెలుగులో ఉన్నారా, సంస్కృతంలో ఉన్నారా, మందు వాల్మీకి వ్యాసుడు సంస్కృతం వాళ్ళు కాబట్టి ఆయన కూడా సంస్కృతం వాడు అయి ఉండాలి. ఎవరు ఈ శరంభరణ మడవ? ఎప్పటికీ అనుమానమే. కుమారస్వామి అనుకుందామంటే ఆ కుమారస్వామి ఆ కాలంలో వాల్మీకి తర్వాత వ్యాసుడి కంటే ముందు ఏమైనా రాశాడా? అది మనకు దొరకాలి. దానికి కూడా ఇటువంటి విశేషమైన అర్థం ఏదో ఉండి ఉంటుంది. పెద్దలు ఎవరైనా నాకు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. ఏదైనా అనుమానం 10 మందిలో చెప్పాడో నాకు అలవాటు, ఎందుకంటే నాకు తెలియదని ఒప్పుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇంకోటి తెలిసిన వాళ్ళు చెబుతారు, ఆ రకంగా అనుమానం నివృత్తి అవుతుంది. అనుమానం నివృత్తి అవ్వడం ముఖ్యంగా తప్ప అహంకారాలు నిలబడడం ముఖ్యమైనది కాదు. నాకు తెలియదని అనుకుంటారేమో అనుకోండి, నాకు తెలియదుగా ముగింపు సెలవు.